அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வேபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தோஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹிரிங்கார ஆசனகர்பிதா நல்லசிகாம் சௌக்லீம் கலாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதா தௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாமுஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா ஸர்க ரூபா ஜகதவனவிதௌ வா பாலினியா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ண ரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதி ஹரி கிரிசாராதி தாலம் கரோத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பரா சிருஷ்ட வபுருதராபியாம் நகேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருபியாம் சபாயே ச நமஹ. 9వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టే ముందుగా నిన్నటి రోజు పార్వతీదేవి పతులు మెత్తని చెలువు నిష్ఫలమని భావించి తల్లిని ఒప్పించి తాను పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం కోసం బయలుదేరింది. బంగారు ఆభరణాలన్నీ తీసి ఒక పక్కన పెట్టింది. పట్టు వస్త్రాల స్థానంలో నారచీరలు ధరించింది. పొడవైనటువంటి తల వెంట్రుకలన్నీ రుద్రాక్షలతో బిగించి కట్టింది. పాశుపత దివ్య దీక్షని చేపట్టింది గౌరీదేవి. పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడానికి సిద్ధపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. ముచ్చాల మలనూలి మురువు సూపెడు నట్టి జగనంబుపై మౌంచి సవదరించే. ఒకప్పుడు ముత్యాలతో తయారు చేయబడినటువంటి వడ్డాణాన్ని నడుముకి ధరించేది ఆవిడ. ఇప్పుడు మౌంజి దర్భాసనాన్ని ధరించింది. ఇక కందుక క్రీడ అంటే బంతి ఆటని ఆడడానికి ఉపయోగించే ఈ చేతులతో స్ఫటికమాల జపమాల చేతిలో ధరించింది. శరీరమంతా ఇంత పూర్వం సుగంధ ద్రవ్యాలు కస్తూరి మొదలైన వాటితో నింపబడి ఉండేది. తెల్లని విభూతి పూసుకున్నది. ఇది వరకు బొమ్మ పెళ్లిళ్ళు చేస్తూ బొమ్మలను నిద్రపుచ్చడానికి పాటలు పాడేదట. బొమ్మల్లారా నిద్రపొండని చిన్నపిల్లలు బొమ్మలాట ఆడినట్టుగా ఆడేది. ఇవాళ నీలకంఠుని యొక్క స్తోత్రాలు నియమంగా పాడటం మొదలుపెట్టింది. చెవులకు బంగారంతో తయారు చేయబడిన కమ్మలు ధరించేది ఇదివరకు, అవి తీసివింది. రుద్రాక్ష పూసలనే పెట్టుకున్నదట చెవులకు కూడా. ఇక పూర్వం వస్త్రంక పైన కొంగు వేసుకునేది చీర, పులితోలు ధరించింది వాళ్ళ. ఈ విధంగా సుకుమారి అయినటువంటి గౌరీదేవి ఏమైనా నాకు పరమేశ్వరుడే భర్త కావాలని భోగాలన్నీ విడిచిపెట్టేసింది. భోగాలు త్యాగం చేసి యోగ వ్రతాన్ని పూనిందట ఆవిడ. హంస తూలికా తల్పం మీద పడుకున్నప్పుడు కూడా, మెత్తని పానుపు మీద పడుకున్నప్పుడు కూడా, ఈ మెత్తదనం చాలలేదు, ఇంకా నాకు నిద్ర రావడం లేదనేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ బండరాళ్ల మీద కొండ మీద కూర్చుంది. కొండరాళ్ళు కూడా ఆవిడకి కఠినమనిపించడంలా, ఇష్టమైతే కష్టం లేదన్నారు. అంచేత ఇదివరకు మెత్తని హంస తూలికే తల్పమే, నిద్ర రాదు. ఇవాళ మాత్రం శివుడి మీద భక్తి ఉండడం వల్ల ఆ బండరాళ్ళు కూడా మెత్తని ఆసనంగా అనిపిస్తున్నాయట. ఇదివరకు తలగడలు కావలసి వచ్చేవిట, మెత్తని తలగడలు. ఇప్పుడు చేయిని తల కింద పెట్టుకుని నిద్రపోతుందిట ఎప్పుడైనా నిద్ర వస్తే. ఈ విధంగా కటిక నేల మీద పడుకుంటూ ఆ జింక చర్మం మొదలైన వాటినే ఉపయోగిస్తూ, ఎక్కడైనా రాలిన ఆకులుంటే ఆకులు మాత్రం తినేది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు అసలు అవి తినడం మానేసిందిట. పర్ణాన్ అపి నా భక్షయతీతి అపర్ణ అన్నారు ఆవిడ. పర్ణాన్ ఆకులను కూడా నా భక్షయతి, తినేది కదట ఒక్కొక్కప్పుడు. ఆకులు, ఎండిన ఆకులు కూడా ఆహారంగా తీసుకోకుండా కఠోరంగా తపస్సు చేసిన ఆ దీక్షకు మెచ్చుకునే దేవతలు అపర్ణ అపర్ణ అన్నారు. అంటే పర్ణములు కూడా తిననిది, ఆకులు కూడా తినలేదు అని. అంత కఠోరంగా తపస్సు చేసింది అపర్ణ అంటే అదని వాడు అర్థం. పాశుపత దివ్య దీక్షా విభాసమాన దివ్య తేజో విశేష సందీప్తమూర్తికి ఆ లతాంగికి శతవృద్ధులైన మునులు ప్రణతుల గుదురు భావి ప్రభావశక్తి. పశుపతికి సంబంధించిన దివ్యమైన దీక్ష చేపట్టి నిరంతరం పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తోంది. మామూలు పంచాక్షరీ కాదట ఆవిడ జపించేది. మామూలు అయితే అందరూ నమశివాయ అనే పంచాక్షరీ జపిస్తారు. నా అంటే నభము ఆకాశం అని అర్థం, మా అంటే మరుత్తు గాలి అని అర్థం, వాయుదేవుడు అన్నమాట. సి అంటే సిఖి అగ్ని, వా అంటే వాహ నీరు, యా అంటే జ్యా భూమి అని అర్థం. అంటే నమశివాయ అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, పంచభూతం. ఈ పాంచభౌతికముల యొక్క మొత్తం శక్తి ఆయనది గనక ఈ ఐదు అక్షరాల ఐదింటి యొక్క ముందక్షరాలు కలిపి నమశివాయ మంత్రం తయారయ్యింది. సమస్త భూతాలకి ఆద్యుడు ఆయనే అని అర్థం అన్నమాట దానికి. అటువంటి శివుడి కోసం నమస్కారం. అటువంటి పరమేశ్వరుణ్ణి ఓంకారంతో పాటుగా ఈవిడ పంచాక్షరిని జపించడం మొదలుపెట్టింది. ప్రణవ పంచాక్షరి అని కొందరు అంటారు దానిని, మరికొందరు అసలు కాదు అది షష్టాక్షరి అంటారు కొందరు. అలా కాకుండా చెంచన్ మంత్ర పంచాక్షరి అంటారు కొందరు. మొత్తం మీద ఏదైతేనే ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రం అది. అటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆవిడ ముఖం నుంచి దివ్యమైన తేజస్సు కొట్టవచ్చినట్టుగా ఉండేదట. అలాంటి ఆ దీప్తమూర్తికి ఆ సౌందర్యవతికి మహాత్ములైనటువంటి శతవృద్ధులైన మునులు, ఆహా ఇటువంటి కాంతియ, ఎందరో జపం చేశారు కానీ జపం చేసినప్పుడు ముఖంలో ఇంత కాంతి రావడం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ పాదాలకి నమస్కారం చేయడం మొదలెట్టారట. మరికొంతమంది భవిష్యత్ కాలంలో ఈవిడ లోకానికంతటికీ సేనాధిపతిని ఒకటి ప్రదర్శి ఇవ్వబోతోంది, కుమారస్వామికి జన్మ ఇవ్వబోతోంది అని భావించి ఆ మూర్తికి నమస్కారం చేశారు. ఈ విధంగా చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి ఈ పార్వతీదేవి ఆ హిమాలయ పర్వత ప్రాంగణంలో కూర్చుని తపస్సు చేస్తూ జపానికి వెళ్ళేటప్పుడు లేడి పిల్లలకు స్నానానంతరం లేత గరిక పట్టుకెళ్ళి నోట్లో పెడుతూ అరణ్యంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఆకులు పళ్ళు వాటికి మేపుతూ, అలాగే గంగలో స్నానం చేసిన వెంటనే ఆకాశగంగ ప్రవహిస్తూ ఉండేది అక్కడ, అందులో స్నానం చేసి వచ్చేటప్పుడు దారి పొడుగుతూ ఉండే చెట్లకి పాదులకు నీళ్లు పోసేది. చెట్లను రక్షించడం అంటే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి రక్షించడం అనే అంత సామెత ఉన్నది. చెట్లంటే పరమేశ్వరుడికి అంత ప్రీతి అట. అందుకని ఆ చెట్లన్నిటికీ పొదలకు నీరు పోస్తూ ఉండేది. ఆ తరువాత ఏ నల్లనైనటువంటి జింకలు ఉండేవి, కృష్ణ జింకలు అంటారు వాటిని. ఆ కృష్ణ మృగములకు లేత గరికెను అందించేది. స్నానం చెయ్యగానే గంగానది ఒడ్డున ఒక రకమైన మట్టి ఉండేదట. ఆ మట్టిని ఒళ్ళంతా విభూతి పూసుకున్నట్టుగా పూసుకునేదట. నుదుట కుంకుమ బొట్టు ధరించేది. అక్కడి నుంచి మహా కఠోరమైన తపస్సులోకి వెళ్ళేది. ఎలా చేసేదట తపస్సు? మండు వేసవి కాలంలో 5 అగ్నిహోత్రపు గుండాలు పెట్టుకునేదట చుట్టూత. పంచాగ్నులు అంటారు వాటిని. ఈ పంచాగ్నుల మధ్యలో ఏంటి, వేసవి కాలంలో మండు వేసవిలో ఉండి తపస్సు చేసేది. మామూలుగా వేసవి కాలంలో రోడ్డు మీద గడితేనే అయిపోతాం, మన శరీరం అంతా చెమటలు పట్టేసి నానాబాధ పడతాం. అటువంటిది పంచ అగ్నికుండముల మధ్యలో, పంచాగ్నుల మధ్యలో ఈవిడ ఉండి తపస్సు చేసేదిట వేసవిలో. భోరున వర్షం కురుస్తుండేటటువంటి వర్షాకాలంలో గంగానదిలో పేకలోతు నీటిలో నిలబడి తపస్సు చేసేదిట. అసలే ఆ సమయంలో చలి, పైకి వర్షం కురుస్తోంది, అయినా ఇక్కడ దాకా ఉన్న నీళ్లలో ఉండి తపస్సు చేసేది. శీతాకాలంలో ఉహు ఉహు అని గడ్డగట్టించే చలిలో మంచు గడ్డ మీద కూర్చుని తపస్సు చేసేది. మొట్టమొదటి పూజ 4 గంటలకు ప్రారంభించేదట. రెండవసారి 4 గంటల పూజ అయిన తర్వాత 6 గంటల పూజ మళ్ళీ ప్రారంభించేది. 4 గంటల సమయంలో పరమేశ్వరుణ్ణి ఓం నమశివాయైతి నమశివాయ అనే మంత్రంతో జపించేది. 6 గంటల వేళ ఓం నమశివాయ అనే మంత్రం జపించేది. తిరిగి మళ్ళీ 10 గంటల వేళ పూజలో కూర్చునేది. ఆ 10 గంటల వేళ ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి మంత్రాన్ని జపించేది. తిరిగి 12 గంటలకి పూజలో కూర్చునేది ఆవిడ. 12 గంటలకు కూర్చున్నప్పుడు ఓం నమో భగవతే రం 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 రుద్రాయ అనే బీజాక్షరములతో కూడిన మంత్రాన్ని జపించేది. తిరిగి సాయంత్రం 6 గంటలకి పూజలో కూర్చునేది. ఈ సమయంలో తిరిగి పంచాక్షరీ మంత్రాన్నే జపించేది. ఆ తరువాత మళ్ళీ రాత్రి 9 గంటలకి పూజలో కూర్చునేది. ఈ సమయంలో మళ్ళీ ఓం నమశివాయ నమశివాయ మంత్రాన్ని జపించేది. ఆ తర్వాత ఎప్పుడో 12 గంటలకి కాసేపు కునుకు వేసేది. తిరిగి యథాప్రకారంగా 4 గంటలకి పూజ ప్రారంభమైంది. ఈ విధముగా రోజు కనీసం 6 పర్యాయములకు తగ్గకుండా, 6 సార్లకు తగ్గకుండా పూజ చేయడం మొదలెట్టిందటండి. 6 వేళల పూజ లేకంగా అన్నారు. ఇలా పూజ చేస్తూ అసలు ఆ భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు ఆకలి దప్పిక ఉండదట, దాని మీద ఉండే శ్రద్ధని బట్టి అన్నాడు. మనం దేని మీదైనా సరే లీనమైపోతే ఆ శక్తి మనకు ఆ లీనమయ్యే వస్తువు ఇస్తుంది. అయితే భగవంతుని యందు లీనమైతే మనకి అనారోగ్యం కలగనటువంటి శక్తి వస్తుంది లీనమైనప్పుడు. అలా కాకుండా ఇతరములైన వ్యాపకాల మీద లీనమైనప్పుడు కాసేపు పోయాక నీరసం, సినిమాలో తన్మయం అయిపోయానుకోండి 3 గంటల పోయాక నీరసం పట్టుకుంటుంది. అది సినిమా కాబట్టి అది శక్తి ఇవ్వదు. కానీ భగవంతుడి అలా కాదు, లీనమైతే వీడికి నీరసం లేని శక్తిని ఇస్తోంది. అయినా మనకు నీరసం వస్తుందంటే మనం లీనం కాలేదు, అందులో మనం లగ్నం పెట్టలేదు, మనస్సును లగ్నం చెయ్యలేదు అని అర్థం. ఏమండి ఏకాదశి ఉపవాసం నీరసం వచ్చింది అంటే పరిపూర్ణముగా అందులో మనస్సు లేదు, మనస్సు అందులో ఉంటే మాత్రం రాదు అని శాస్త్రం. రాదు భీముడికి కూడా అంతే. భీముడు ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆయన అన్నట్టు, నాయన నువ్వు 4 సోమవారాలు ఉపవాసం చేయరా అబ్బాయి, కార్తీక మాసంలో నీకు ఈ జన్మతో మోక్షం అన్నట్ట. ఎంతకంటే నన్ను కడప బొమ్మ పెట్టి పేల్చేసే బాబు అన్నాడు ఆయన. ఉపవాసం అనే పేరు నా వల్ల కాదు బాబోయ్, ఒక్క క్షణం ఆగలేను, నేను తిండి లేకపోతే ఎలాగా ఈ మొండికెత్తేస్తుంది నా శరీరం అన్నట్ట. పోనీ పని చెయ్యి, నీకోసం స్పెషల్గా కార్తీక మాసంలో సోమవారం నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు మాత్రమే ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసే విధి పెడుతున్నాను. దీనికి నక్తము అని పేరు. నక్తము అంటే రాత్రి, రాత్రి భోజనం చేసే విధానానికి నక్తం ఇది పెడుతున్నాను అన్నాడు సోమవారాలకి. బాబు రోజంతా ఉపవాసం ఉండలేని ఎలాగో అది వేరే విషయం, సగం కూడా ఉండలేని నా వల్ల కాదు, ఏం చేయమంటావు అన్నట్ట. అప్పుడు ఆయన, అది అలా కాకపోతే ఓ పని చెయ్యి, ఆ మాత్రం సత్యనారాయణ ప్రసాదం మాత్రం చేసుకో, ఓ 2 బళ్ళతోటి మధ్యాహ్నం 12 గంటల వేళ కాస్త భోజనం చేయి, లఘువుగా 2 బస్తాలు మాత్రం తిను, సాయంకాలం 6 గంటలకి నక్షత్ర దర్శన అనంతరం భోజనం చేయి అన్నట్ట. అప్పటి నుంచి నక్తం భీముడి కోసం పుట్టింది, లేకపోతే అంత పూర్వం కార్తీక సోమవారం అంటే పూర్తిగా ఏకాదశి నాడు ఉన్నట్టు ఉండేవాళ్ళం. ఆ తరువాత భీముడు పట్టుదలకి పరమేశ్వరుడు తినమన్నాడు కదా మరి, ఎలాగైనా ఉపవాసం ఉన్నాడు మొదటి సోమవారం. పరమేశ్వరుని మీద భక్తి పెట్టేసరికి ఆరు కాదు ఏడు కాదు తొమ్మిది అయినా అసలు ఆకలి లేదట పూట ఆయనకి. ఒక గంట ఆగలేడే ఇంటి దగ్గర, రెండు మూడు బస్తాల పులిహోర భోంచేసిన వాడు బండిలో అన్నం పుచ్చుకుని అడవికి వెళ్ళాలో మళ్ళీ బండిలో ఉన్నదంతా తినేసేవాడు ఆయన. అలాంటి వాడు లీనమైపోయాడు పరమేశ్వరుడి సేవలో. అందుచేత నక్షత్ర దర్శనం వరకు మాట్లాడాల, మధ్యాహ్నం సత్యనారాయణ ప్రసాదం తినమన్నప్పటికీ కూడా. అదన్నమాట, భీముడికే మనస్సు లగ్నం చేస్తే అంతటి ఆకలి ఉన్నవాడికి ఆకలి లేదంటే మనం మనస్సు లగ్నం చేస్తే మనకి పెద్ద విశేషమా? అయితే మన దగ్గర ఉన్నది ఏంటంటే అక్కర్లేని వాటిలో లగ్నం అవుతుంది ఈ మనస్సు. మనకంటే అందరికీ సృష్టిలో రహస్యం అది, కావలసిన దాని మీద లగ్నం చెయ్యలేము, అది రహస్యం. అంచేతను అమ్మవారు పరిపూర్ణంగా నాకు పరమేశ్వరుడు తప్ప మరొకడు ఎవడూ వద్దు, మంచి నిద్రపోసేవండి అని అనుకోవడం వల్ల ఆవిడకి ఆకలి లేదు, దప్పిక లేదు, అసలు కదలాలనేది లేదు. ఈ విధంగా తరిగిపోతూ ఉన్నది. ఒకరోజు రెండు రోజులా వర్షాకాలాలు గడిచిపోయాయి, వేసవి కాలములు గడిచిపోతున్నాయి, శీత ఆతపాలు అన్నీ వరసపెట్టి వెళ్ళిపోతున్నాయి, శీత ఋతువు వెళ్ళిపోయింది. ఈవిడ మాత్రం క్రమేపీ ఏమైపోయిందిట, మొదట్లో ఆచమనం నీరును ఆకులు తినేది, కొద్ది కాలం పోయిన తర్వాత ఆచమనం మాత్రమే ఆకులు కూడా తినడం మానేసింది. ఆరు నెలలకొక మారు ఆరు ఎండిపోయిన ఆకులు, చెట్లు నుంచి రాలిన ఆకులను మాత్రమే తినేది. ఇలా సాగిపోతూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందిట, 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకనొక ఉదయం పూట చమత్కారం జరిగిందిట. అంటే ఈ వ్రతం ఎన్నేళ్ళు జరిగింది ఈవిడికి, ఇలాగా పుష్కర కాలం నడిపిందటువంటి పాపం. 12 ఏళ్ళు ఆవిడ శరీరం అలా కృశింపజేసుకుంటూ పరమేశ్వరుడి యొక్క దీక్షతో ఉండిపోయిందిట. 12 ఏళ్ళు అయిన తర్వాత ఓ రోజున ఏం జరిగింది, సరిగ్గా 6 గంటలు సమయం దాటుతుందో లేదో, అజినాషాఠదరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నేరజబంధు ప్రతివానతేజుడు జటారాజిచ్చటామ్రమూర్ధదుడు ఏకాకివటుడు బ్రాహ్మణుడు విశ్రామార్థము బోలే ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి నేతిల్చన్ వనాంతం బునన్. సూర్యోదయం అయ్యింది, సంధ్యావందన సమయం అది. ఆ సమయంలో ఒక ఆయన అక్కడికి మెల్లగా వస్తున్నట్ట. పార్వతీదేవి రెండవ పూజ అంటారు, 4 గంటల తర్వాత వీళ్ళు 6 ఇంటికి కదా పూజ కూర్చునేది, ఆ పూజలో కూర్చునే ముందుగా వస్తున్నట్ట ఆయన. ఆ వచ్చే ఆయన ఎలా ఉన్నట్ట, అజిన ఆషాఢధరుండు, చర్మాన్ని ధరించాడు జింకచర చర్మాన్ని, భాషాతి ప్రగల్భుండు, మాట్లాడితే ఎంత వాడినా పొట్టలో పడిపోతాట. అంటే వాక్చాతుర్యంతో ఎంత వాడినైనా మెప్పించగలడు ఆయన, అటువంటి వాడు పండితుడు. పైగా ఇక్కడ చూడండి, రెండు రకాల ఉపయోగించాడు, పండితుట్ట మాట్లాడటంలో నేర్పరేట. పండితుడు అంటే చాలు కదా, మళ్ళీ మాట్లాడటంలో నేర్పరంటాడేమి అంటే అక్కడే ఉన్నది రహస్యం అన్నారు. లోకంలో కొంతమంది మహాపండితులు ఉంటారు, వాళ్ళు నోరిప్పితే వినడానికి మాత్రం 10 మంది కూడా ఉంటారు. అక్కడ పాండిత్యం వేరు, వాక్చాతుర్యం వేరు. పాండిత్యం ఉన్న ప్రతి ఒక్కడూ ఉపన్యసించి అందరినీ ఒప్పించలేరు. అందుకనే రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఏమన్నారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం. ఇదే కదా మొదటి శ్లోకం రామాయణంలో. ఇందులో తపస్వాధ్యాయ నిరతుడు, స్వాధ్యాయ నిరతుడు అంటే పండితుడు అని చెప్పుకోవచ్చు. మరి మళ్ళీ వాగ్విదాంబరం అన్నాడు నారదుడిని. నారదుడట ఉపన్యాసం చెప్పడంలో ఆరితేరినవాడు. అంటే నాయనలారా, ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ ఆ పాండిత్యాన్ని ఉపయోగించి 10 మందికి అర్థమయ్యేలాగా ఉపన్యసించడం అనేది స్పెషల్ కళ అని ఆదికావ్యంలో చెప్పాట. నాకు తెలుసు నువ్వు మహాపండితుడు అన్నాడు. అసలు భారతదేశంలోనే వేళ్ల మీద లెక్క పెట్టగలిగే పండితుల్లో ఒకడాయన. 8 భాషల్లో పండితుడు, సంస్కృతంలో అనర్గడ పాండిత్యం. ఆయన నోరిప్పి ఇక్కడ ఉపన్యాసం చెబితే మీరందరూ పారిపోతారు, అంత పండితుడే. మరి అంటే అంతటి మహాజ్ఞానికి కూడా ఉపన్యసించడం రాదు లోకములో, అదొక రహస్యమట. అందుకనే ఏం చెప్పారు, 64 కళలలో పాండిత్యంతో సాహిత్యంతో పాటు ఈ వక్తృత్వము అనేది కూడా చెప్పారు. చాలా తేలికగా అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినట్టుగా ఇతరులు ఎంతసేపు మాట్లాడినా ఇంకా వినాలి అని కోరుకునేలా ఉపన్యసించే శక్తి నారదునికి ఉండేదట. నారదుడు అంత బాగా మాట్లాడేవాట. ఆయన మాట్లాడితే అందరూ ఇంకా మాట్లాడాలి ఇంకా మాట్లాడాలని కోరుకునేవారట. ఆయన స్వరం అంత బాగుండేదట, ఉచ్చ మందర స్థాయిలు చాలా బాగుండేవిట. పద్యం పాడితే ఆయన పాడితే ఆయనే పాడాలన్నట్టుగా ఉండేదిట. ఏ పాటలు పాడితే చెప్పక్కర్లేదు, మధురంగా ఉండేదిట. అదిగో అలాంటి వాడు పండితుడు అవడంతో పాటుగా తన ఉపన్యాసంతో 10 మందిని ఆకట్టుకోగలిగే మధుర కంఠస్వరం కలిగిన ఒక మహోపన్యాసకుడు అక్కడికి వచ్చాట. ఆయన ఇంకా ఎలా ఉన్నట్ట, నీరజ బంధు ప్రతిమాన తేజుడు. నీరజములు అంటే తామర పువ్వులు. ఈ తామర పువ్వులకి బంధువు సూర్యుడు. ఆ సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో వచ్చే ఆయన అంత తేజస్సుగా ఉన్నట్ట, అంటే సూర్యకాంతితో ఉంది ఆయన ముఖం. ఇంకా జడలు ఎలా ఉన్నాయి, జటారాజిఛటా తామ్రమూర్ధజుడు. ఓ తెగ పెరిగిపోయిన జడలు, ఆ జడలన్నీ ముడేసుకున్నట్ట ఆయన. ఆ రాగి రంగులో ఉన్న జడలు ముడేసుకుని రుద్రాక్షలు ధరించాట, ఒంటరిగా ఉన్నట్ట. ఆయన బ్రహ్మచారి అట, ఒళ్ళంతా విభూతి పూసుకున్నట్ట, కొద్ది పొట్టిగా ఉన్నట్ట. అటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు బాగా ముసలివాడైపోతున్నాడు, గడ్డం మాత్రం తెగ నిరిసింది, తలకంటే గడ్డం బాగా పండిందట. అటువంటి ఒక బ్రాహ్మణుడు విశ్రామం కోసం, అంటే విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడికి వచ్చాడు. పార్వతి దగ్గరికి మెల్లగా మూలుగుతూ నీరసంగా కర్రపోటేసుకుంటూ త్రిజగన్ మోహనమూర్తి మహాసౌందర్యవతి అయిన ఆ పార్వతీదేవి దగ్గరికి వచ్చాట. వచ్చి ఏం చేశాడు, ఈ విధంబున ఏతించి ఎదుట నిలిచి గౌరిన ఆశీర్వదించిన కపటవటుడు కలిత కోమల నవకు శగ్రంథి అయిన అంగుళీ పల్లవముతోడి హస్తమెత్తి. కోమలమైనటువంటి చిగురుటాకుని పోలిన ఆ చెయ్యిలా ఎత్తాడు, దగ్గర కంట వచ్చాడు. గౌరీదేవిని శీఘ్రమేవ పతిప్రాప్తి రస్తు అని దీవించాడు. చేతులకు తారములు కుసిలు కట్టుకున్నటువంటి వాడు ఆయన. ఆ పవిత్ర హస్తంతో ఆ ముసలాయన దీవించాడు. ఒళ్ళంతా ఎక్కడికక్కడిలాగా వడిలిపోతూ ఉన్నది ఆయనకి, వణుకుతోంది కంఠం కూడా. కానీ మంచి బాగా మాట్లాడుతున్నాడు, ఎంతో కంఠం. కొంతమందికి ముసలాళ్ళైనా కూడా కంఠం మాత్రం ముసలితనం అనిపించదు పెద్దగా. అలా మాట్లాడుతున్నాడు. పార్వతి కూడా ఆహా ఎంత అదృష్టం, పరమేశ్వర దీక్షతో ఇలా యజ్ఞం చేస్తున్నప్పుడు, తపస్సు చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు ఇటువంటి ఒక వయోవృద్ధుడు రావడం చాలా అదృష్టం. ఈ లోకంలో కొంతమంది వృద్ధులున్నారు. ఈ ధరణిని యుద్ధ విద్యావృద్ధ, వయోవృద్ధ, జ్ఞానవృద్ధ, ప్రజ్ఞావృద్ధ, ప్రశస్త మతగత బుద్ధులు అన్నారు వీళ్ళని. యుద్ధ విద్యావృద్ధులు అంటే నెంబర్ 1 పాయింట్ ఎవరికిచ్చారు, బాగా చదువుకున్న పాండిత్యంలో వృద్ధులట. వయస్సులో చిన్నవాడే అవ్వచ్చు కానీ వాడు విద్యావృద్ధుడు అనమాట, విద్యలో మాత్రం మంచి పెద్దవాడు. వాడికి మొట్టమొదటి దండం పెట్టమన్నారు. 10 మంది ఉంటే ఆ 10 మందిలో కూడా వృద్ధుల్లో ఎవరికి మొదటి దండం, యుద్ధ విద్యావృద్ధ వాడికి మొదటి స్థానం. పాండిత్యంలో గొప్పవాడైతే వాడు ఇంత పిల్లాడైనా వాడికి దండం పెట్టు. రెండో వాడు వయోవృద్ధ, వయస్సులో వృద్ధుడైతే దండం పెట్టు. ఈయన తర్వాత ఆయనకి. తర్వాత జ్ఞానవృద్ధ, కొంతమంది జ్ఞానము బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి పాండిత్యం లేకపోవచ్చు, అక్షరం ముక్క చదువుకోకపోయినా ఏది భగవత్ స్వరూపమో కాదో చెప్పగలిగే జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, అటువంటి వాళ్ళకి దండం పెట్టు. తర్వాత 4వ కేటగిరీ ప్రజ్ఞావృత్తులు, తమ తెలివితేటలతో ఆ ఒప్పుని తప్పుగా తప్పునొప్పుగా నిరూపించగలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లాయర్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఎంత దాన్నైనా సరే మార్చేస్తారు. అలా మార్చగలిగే తెలివితేటలు ఉండేవాడికి ఆఖరిని స్థానం ఇచ్చారు. తెలివితేటలకు ఆఖరి స్థానం ఇచ్చారండి. ఇది చెప్పొచ్చేది, ఈ 4 వాళ్ళకి వరస పెట్టి ఆర్డర్లో దండం పెట్టమన్నాడు. కాబట్టి ఇవిడ వచ్చిన వాడు మాటలను బట్టి, దీవించినటువంటి దేవనలను బట్టి పాండిత్యం ఉన్నవాడని తెలుస్తోంది. సరే, వయస్సు ముఖంలో కనపడుతోంది. ఇంకా జ్ఞాని ఎవరో కాదో తెలియదు కాబట్టి 2 గుణములు ఉన్నాయి కాబట్టి దండం పెట్టేయి అని ఆవిడ వెంటనే అతన్ని దగ్గరికి పిలిచి ఆ మహానుభావుడికి కాళ్ళు గడిగింది. ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకుంది, పాదముల నిండా పుష్పాలు అమర్చింది. అతడు కూడా ఆవిడ చేసే పూజలన్నీ స్వీకరించాడు, ఆనందపడ్డాడు. ఒక ముహూర్తం అని ఆయాసం తీర్చుకున్నాడు. ఆ తరువాత ఆవిడ్ని ప్రేమగా ఆప్యాయంగా చూచి ఇలా మాట్లాడటం మొదలెట్టాట. అమ్మాయి, నువ్వు చూస్తూ ఉంటే ఏదో 1 రోజు 2 రోజులు పూజ కాదనేది, దీర్ఘకాలం నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నావు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుదామని వచ్చా. నీ పూజ అన్నీ సుఖంగా ఉన్నాయా? సలిలంబు త్రిషవణ స్నానక్షమంబునే అంభోజపత్ర దీర్ఘాయతాక్షి కుసుమంబులును యత్మ కుశ పల్లవంబులు సులభంబులయ్యున్నే సుందరాంగి సప్తంబులన్యోన్య జాతి వైరము దక్కి శాంతి గై కొన్నియున్నే చంద్రవదన అనుదినంబును దేహయాత్రకాయితమౌనే నీవారపగాది పూవుబోణి శక్తి కొల్లది తపశ్చర్య సంఘటితే ఫలముపైన ఆసనాగ్రహ బంధముడిగి తామ్రబింబోష్టి ధర్మ సాధనములందు ఆద్యమగు సాధనంబు దేహంబుగాదే ఓ పద్మపత్ర నేత్రి, మూడు పూటల స్నానం చేయడానికి ఆరు పూటల పూజలు చేయడానికి తగినటువంటి గంగాజలం ఈ ప్రాంతంలో ప్రవహిస్తోందా లేదా? అన్నిటికంటే పూజకు కావలసింది మొదట నీరు. కట్టిక ఉపవాసం ఉంటాను నేను అన్నవాడు కూడా ఆచమ్యానికి అసలు నీళ్లు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండలేడు. అబద్ధం, నేను కట్టిక ఉపవాసం ఉంటానని అంటాడేవాడు. పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదండి, ఉపవాసం ఉన్నానండి. ఎలా కుదురుతుంది? ఆచమానం చేశాడుగా, అది కుదరదు. కాబట్టి ఆచమానం చేయకుండా పూజ లేదు, నీళ్లు లేకపోతే కుదరదా ఏ అర్చన అయినా సరే. నీకు షట్కాల పూజలకు కూడా తగిన నీరు అందుతూ ఉన్నదా? పూజ చెయ్యాలి అంటే అందున పరమేశ్వరుడికి మల్లిగలన్నా కుండవర్ధనములన్నా కొండగోగు పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులు సమృద్ధిగా దొరుకుతున్నాయా లేకపోతే ఎవరన్నా కోసుకుపోతున్నారా? దర్భలు బాగా దొరుకుతున్నాయా? అగ్ని వ్రేల్చడానికి తగినటువంటి రావి చితుకులు దొరుకుతున్నాయి కదా? ఓ సుందరాంగి, ఇది కీకారణ్యం, హిమవత్ పర్వత ప్రాంగణంలో ఉండే అతి భయంకర అరణ్యాలు ఇవి, సతత హరితారణ్యాలు ఇవి. ఇటువంటి నిత్యం హరితముగా తెల్లగా పచ్చగా ఉండేటటువంటి ఆకులతో ఉండే ఈ అరణ్య ప్రాంతాలలో క్రూర మృగాలు కూడా ఎక్కువ, తెల్లని ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇక్కడ తెల్ల తెల్లని పులులుంటాయి, ఇంకా అనేక రకాలైనటువంటి భయంకరమైన మృగములున్నాయి. అదిగో ఓ పక్కన తేనెపట్టు మీదకి వెళ్ళి ఒక్కసారి కొట్టి ఆ తేనెపట్టును తాగేస్తున్న ఎలుగుబంటుల్ని చూడు. మరో పక్కన హుమ్మని గుర్జరిస్తూ ఇసుకని గంగానది ఒడ్డు దగ్గరకు వెళ్ళి అలా పైకెత్తేస్తున్న ఈ ముట్టెతో ఆ అడవి పందులను చూడు. ఇంతంతున్నాయి ఈగలు ఇక్కడ, అడవి ఈగలు భయంకరంగా. అవి కనుక కుట్టాయో ఇక అంతే సంగతి. ఆ తర్వాత ఇక రేటు వాడిన ఉపయోగం లేదు, ఇంకొక ఏదో వాడిన ఉపయోగంలా, దానికి మందు లేదు. అటువంటి భయంకరమైన అడవి ఈగల ప్రమాదం లేదు కదా. ఇక్కడుండే జంతువులన్నీ వాటిల్లో అవి కొట్టుకోకుండా స్నేహంగా ఉంటున్నాయా? తపస్సు చేసుకునేటటువంటి ప్రదేశములలో జంతువులన్నీ సింహం ఏనుగు అన్నీ కలిసి ఉంటాయట. ఇక్కడ అలాగే జంతువులన్నీ పరస్పరము స్నేహంతో ఉన్నాయా లేవా? ప్రతిరోజు నీ శరీరం నిలబడటానికి కావలసినటువంటి ఆకులో పళ్ళో నేవార ధాన్యమో ఏవో దొరుకుతున్నాయా? ఒత్తిగా తిండి విడిచిపెడితే శరీరం కృంగిపోతుంది, కృశించిపోతుంది, నశించిపోతుంది. కనుక ఎంతో కొంత ఆహారం నీకు దొరుకుతూ ఉన్నదా లేదా? నీ శక్తి మేరకు తపస్సు చేస్తున్నావా లేకపోతే బద్దకిస్తున్నావా తపస్సు చేసేటప్పుడు? ఈ పూటకేగా నోటెందు చేయకపోతే పసి చేస్తే చాలదా అని అనుకుంటున్నావా ఏమి కొంపతీసి? ఎందుకంటే ప్రతివాడికి మిగతా విషయంలో టైం చాలదు, ఒక్క పూజ విషయంలో తప్ప. పూజ దగ్గరికి వచ్చేసరికి అయ్యబాబు టైం అయిపోయిందని తొందర తొందరగా పడిపోతాట. టిఫిన్ చేయడానికి మాత్రం టైం సెట్ చేసుకోరు. పావు గంట తినే టిఫిన్ 5 నిమిషాలు తినచ్చుగా అలా తినడం. ఇక్కడ మాత్రం దర్జాగా పెసరట్టు ఉప్మా అన్నీ వేసుకు తినాలి. ఒక్క దేవుడి పూజ దగ్గర మాత్రం అయ్యబాబు వాళ్ళకి టైం అయిపోయింది, దీపారాధన చేసి వెళ్ళిపోతా లేదా అగరత్తిల్ల అనేసి పోతాను. అందరికీ ఉండే బలహీనతలు ఇవి. ఎందుకంటే వాడు ఏం అండగనక కాలేజీకి 10 నిమిషాలు ఆలస్యంగా పెడితే ప్రిన్సిపాల్ తిడతాడేమో అనే భయం ఉంటుంది మనకి. కానీ 10 నిమిషాలు ఆలస్యం అయితే పరమేశ్వరుడు ఏమైనా అంటాడేమో అనే భయం మాత్రం మనలో లేదు. అంచేత నేను అడిగేది ఏమిటంటే, శక్తి కొల్లది తపశ్చర్య సంఘటింతే, నీ శక్తి అంతా ఉపయోగించి తపస్సు చేస్తున్నావు, ఏమైనా బద్దకిస్తున్నావా? అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే, ఫలము మీద కోరిక విడిచిపెట్టి తపస్సు చేస్తున్నావా లేదా? తపస్సు చేసే ప్రతివాడికి ఉండే అజ్ఞానం ఏంటంటే, నేను 100 సార్లు కగ్గమాల చేశానండి, 100,000 సార్లు లేకపోతే ఇంకేదో చేశానండి, అయినా నాకెందుకు శుభం జరగలేదు. పిచ్చివాళ్ళు ఇది. ఈ మాట్లాడేవాళ్ళంతా అజ్ఞానత్వం అనమాట. ఇది అజ్ఞానమే. అంత పూర్వం విపరీతంగా పూజలు చేయడం అజ్ఞానమే, ఇప్పుడు ఆ పూజల వల్ల నాకు ఫలితం లేదనుకోవడం కూడా అజ్ఞానమే. ఎందుకనంటే అసలు నువ్వు ఫలితాన్ని ఆశించేందుకు అర్హుడవు కావు అన్నారు. నీకు ఏం కావాలో ఏ క్షణంలో ఏది శుభమో ఆయన ఇస్తాడు. మనం అది విషయం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి అయ్యయ్యో ఈ పూజ వల్ల నాకు ఎందుకు కుదరల, ఒక అమ్మాయి ఉంది ఓ 100,000 జపం చేసింది నాకు తగిన సంబంధం ఎందుకు కుదరలేదు, లేదా మరొకళ్ళు ఉన్నారు నేను ఉద్యోగం కోసం 25 చేశా ఎందుకు ఉద్యోగం నాకు రాలేదు. ఇది కాదు, నీ పూర్వజన్మ కర్మలన్నీ ఇంతవరకు చేసినంత తొలగిపోతున్నాయని సంతోషించాలి. అలాగే ఇంకేదో పెద్ద ప్రమాదం రాకుండా భగవంతుడు కాపాడతాడు అని అర్థం అన్నమాట. చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటన చెబుతా. ఒక ఆయన ఒక ఊళ్ళో చాలా పరమభక్తిపరుడు, ఈయనకి స్నేహితుడు ఉన్నట్ట, పూర్తిగా ఆపోజిట్, అసలు దేవుడు లేడు హాయ్ అంటూ తిరుగుతూ ఉండేవాడు. ఈ ఇద్దరు కలిసి ఒకసారి రైలు ఎక్కి ఏదో ఊరు బయలుదేరి వెళ్ళాలి. అలా బయలుదేరితే ఇప్పటికి వెళ్ళే కాదుగా, ఏదో ప్రాచీన కాలం ఎక్కడో దూరంగా ఉండే, ఇప్పుడంటే ఊర్లో మధ్యలోకి వచ్చేసి రైల్వే కట్టలు, ఆ రోజుల్లో ఊరు అవతల కింద లెక్క అనమాట. అంచేత రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆయనకి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. సరే వీళ్ళిద్దరూ కలిసి ఈ 5 కిలోమీటర్లు నడిచి స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాం, అక్కడ నుంచి బయలుదేరి వెడదాం అనుకుని బయలుదేరారట. బయలుదేరితే దారిలో ఇలా శివాలయం కనపడింది. ఈ భక్తుడు అన్నట్టు, నేను కాసేపు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొస్తాను నువ్వు ఆగని, నేను ఇక్కడే ఉంటాను, నేను మాత్రం రాను, తొందరగా రాను, రాకపోతే నేను వెళ్ళిపోతాను, రైలుకి టైం అయిపోతుంది అది ఇది అన్నట్టు కంగారుగా. అలాగే ఇచ్చే లోపలికి వెళ్ళి వచ్చేస్తానని లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేయబోతుంటే ఇంత పెద్ద మారేడు ఉళ్ళు గుచ్చుకుందిట. మారేడు ఉళ్ళు చాలా లావుగా ఉంది పోయి, అది కసిక్కింది దిగిపోయేది కాళ్ళు. అమ్మ బాబోయే అది పీక్కోలేక లాక్కోలేక లాగేసరికి రక్తం బడబడగారింది. ఇక అక్కడి నుంచి కుంటుకుంటూ నడవడం మొదలెట్టాడు ఈయన. అతి కష్టం మీద ప్రదక్షిణం పూర్తి చేసి దేవుడికి దండం పెట్టుకుని, ఏమిరా నా కాళ్ళు ఉళ్ళు గుచ్చుకుంది నడవలేకపోతున్నాను అన్నట్ట. ఈలోపు బయట ఉన్నవాడు ఎప్పుడొస్తాడో అని విసుగ్గా చూస్తుంటే ఇంత పరసోటు కనపడింది. చూస్తే అన్నీ 100 రూపాయల నోట్లే, అందులో 10,000 రూపాయలు ఉన్నాయి టెక్కగాను. ఆహా అని ఆనందంతో ఆయన, ఇప్పటికీ ఈ రోజుల్లో ఎంతో మరి విలువ, ఇదో 25 సంవత్సరాల క్రితం కదా, అంత విలువైనటువంటి డబ్బు వచ్చేసింది అని ఆనందపడిపోయాడు ఆయన. సరే ఇంతలో వీడు బయటకు వచ్చాడు. చూసావా మరి దేవుడు దేవుడు, నువ్వు లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేసావు, నీకేమో మారేడుగులు దిగింది కాల్లో, నేను బయట దేవుడు లేడని కూర్చున్నాను, నాకేమో 10,000 దొరికాయి అని చెప్పేసి ఆ పడంగా తంకలు కొద్దుకుని, నేను వదిలేసిపోతున్నాను నేను, ఇంతేదండి నాకు రైలు దొరకదు, నీతో అయితే నువ్వు కుంటుకుంటూ రావాలి అని చెప్పి వదిలేసి మహావేగంగా వెళ్ళిపోయాట. ఈయన కొద్ది ఒక్క క్షణం మాత్రం బెంగగలిగింది. అయ్యయ్యయ్యో కాలికి నాకు ఇలా గుల్లు దిగింది, వాడికి డబ్బు దొరికింది, అయినా సర్లే భగవంతుడిదే ఇచ్చే, ఆయన ఏం చేస్తే అదే చేస్తాడులే అనుకుంటూ మెల్లిగా అతి కష్టం మీద రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అప్పటికి రైలు 1:15 క్రితం వెళ్ళిపోయిందన్నారు. అరే ఈ రైలు తప్పితే మళ్ళీ సాయంత్రం దాకా రైలు లేదు, నా కర్మ కాలిపోయిందిరా బాబు అని తిట్టుకున్నాడు మనసులో కాసేపు. సాయంకాలం దాకా స్టేషన్లో పడి ఉండాల్సిందే, ఏమైనా ఊరు వెళ్ళాలి. 2 గంటలు పోయాక మొత్తం రైళ్ళన్నీ క్యాన్సిల్డ్ అన్నారు. ఏమని ఆమె కంగారట్ అడిగిన, ఏం లేదు ఇందాక వెళ్ళిపోయిందే 1:15 క్రితం ఆ రైలు ఫలానా నది మీద బ్రిడ్జి కూలిపోయి అందులో పడిపోయింది, అందులో ఉన్నవాడు అక్కడ కూడా అడ్రస్ లేడు. ఓ అరి దేవుడా, నిజంగా ఈ కాళ్ళు ముల్లే దిగకపోతే నేను కూడా నా మిత్రులతో పాటు రైలు ఎక్కేవాణ్ణి, ఆ రైలు అందులో పడి సచ్చేవాణ్ణి, నాకు చావు రాకుండా ఉండడానికి ముళ్ళు గుచ్చుకుని నన్ను రైలు ఎక్కనివ్వలేదు భగవంతుడు, అంటే మృత్యువు రావలసిందా అని చిన్న గాయంతో పోయింది. భగవంతుడికి ప్రదక్షిణ చేయడం వల్ల మృత్యుగండం తప్పింది దీనికి, లేకపోతే వీడు పోవలసిన వాడే. వాడు ఏదో 10,000 వచ్చాయని ఆనందంతో వదిలేసిపోయాడు, ఆ 10,000 దొరకకపోతే వాడు వెళ్ళకపోను, కాబట్టి 10,000 ఇచ్చి మరీ చంపింది వాడి మృత్యువు. వాడి మృత్యువు ఖరీదు 10,000 రూపీస్ అనమాట, వాడి చావు ఖరీదు. కాబట్టి ఏమిటంటే మనకు ఏదైనా కష్టం వచ్చింది అంటే అది ఒక మహోపకారం భగవంతుడు మనకి చేశాడు, అది కష్టం కాదు. భగవంతుడు ఎప్పుడు మనకు కష్టం ఇవ్వడు, మన ఎన్నో కర్మలు తుడిచిపెట్టేస్తున్నాడు అని అర్థం చేసుకోండి. కష్టాలు జీవితంలో ప్రతివాడికి వస్తూ ఉంటాయి కనుక, కాబట్టి కష్టమును ఏ పరిస్థితుల్లో కూడా ఫలం మీద కోరిక విడిచిపెడితే కష్టం సహించగలుగుతాం, కష్టం ఆనందం కలగజేస్తుంది. అంచేత అయ్యో అని అనుకోరాదు. కాబట్టి నేను అడిగేది ఏమిటంటే ఫలము మీద నువ్వు కోరికను విడిచిపెట్టి ఫలితాన్ని ఆశించకుండా జపం చెయ్యి, అలా చేస్తున్నావా లేదా? ఇక శరీరాన్ని మరీ పాడు చేసుకోకు, ఎందుకంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు. సమస్త ధర్మములు చెయ్యాలి అంటే, ఏదైనా మంచి పని చెయ్యాలంటే శరీరం కావాలి. శరీరం ఉంటే కదా ఏదైనా పని చేస్తాం, ఈ శరీరం ఆరోగ్యం లేకుండా పాడైపోతే ఏ పని చేయలేము. కాబట్టి నీ శరీరమును కూడా శ్రద్ధగా చూసుకుంటున్నావా లేదా? మగువా నీ పిలిచిన లత చిగురు నమ్ముకుళ్ళంబులొల్లసిల్లనే చెప్పుమా, పగడపు కెమ్మో విపయిన్ నగ వదయించిన విధంబునన్ ప్రస్ఫుటమై. ఓ మగువా, ఇక్కడ లతలకు ప్రతిరోజు నీళ్లు పోస్తావు నువ్వు స్నానం అవగానే, ఆ లతలు నీకు చిగురుటాకులు పువ్వులు పూజకి తగినట్టుగా ఇస్తున్నాయా? ఎందుకంటే కొన్ని మనం ఎన్ని నీళ్ళు వచ్చి పెంచినా పువ్వులు ఇవ్వవట, మంచినీళ్ళు మొత్తం తాగుతాయి ఎన్ని పోసినా. అలాగే ఇంట్లో కొన్ని జంతువులు ఉంటాయి, ఎంత తిండి పెట్టినా సమయానికి పరికిరావు, తిండి తిని పడుకుంటాయి, అలాంటి వ్యర్థం. కాబట్టి నువ్వు పెంచే ఈ లతలు పుష్పములను చిగుళ్లను పూజకు తగినట్టుగా ఇస్తున్నాయా లేవా? అసలు ఇంతెందుకు? నీ దొడ్డపండు లాంటి ఎర్రనైన పెదవులే చిగురుటాకులు, వాటితో శివ అంటే తలైన పొంగిపోడా? ప్రత్యేకంగా శివుడికి చిగుళ్ళు ఇవ్వాలా? అసలు నువ్వు పువ్వులు ఇచ్చి పూజించాలా? ఓ పక్కజలోచన, ఇదిగో ఈ జింకలు నువ్వు వాటినే పెంచుతున్నావు తిండి పెట్టి. నువ్వు పువ్వుల మొక్కలు పెంచినప్పుడు ఆ పువ్వుల మొక్కలు కనుక ఈ జింకలు తిన్నాయనుకో, ఏ నేను పెంచినటువంటి మొక్కలన్నీ తినేసేయాలని వాటిని కొట్టడం లేదు కదా. కొంతమంది ఎంతో భక్తిగా భగవంతుడిని పూజిస్తారు, మేకొచ్చి దొడ్లో పడి మొక్కలు వేస్తే మాత్రం మేకను నడు విరిగిలో కొడతారు. ఇలాంటి వాళ్ళు పూజలు దండుగా. జీవి మీదవా ప్రేమ లేకపోతే ఎలాగా? ఆ మేకకు కూడా అది అచ్చినే అని భావించాలి. ఆ మేకే పరమేశ్వరుడు, పుష్పములు తిన్నాడు ఆ మొక్కలు తిన్నాడు అనుకోవాలి, వాటిని కొడతారు. అలాగా నువ్వు లేళ్ళొచ్చి ఈ మొక్కలు తిన్నాయి లతలు తిన్నాయని వాటిని కొట్టడం లేదు కదా. అలాగే నువ్వు తపస్సు చేసుకునేటప్పుడు నీ పావురాలు వాలుతూ ఉంటాయి భుజాల మీద. పావురములకు లక్షణం ఏంటంటే వీళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తే వాలుతాయి. అలా వాలే కదా, చచ్చి తొలగండి తొలగండి అంటున్నావా? అలా అనకూడస్తుమా? ఇవేం చేయడం లేదు కదా నువ్వు. ఓ అమ్మాయి, అసలు ఈ హిమాలయ పర్వతం ఉన్నాడే హిమవంతుడు, ఇది వరకు చాలా పెద్ద పేరు పొందాడు అనుకుంటున్నాడు. లేదు లేదు, అభ్రవీధి పరిచ్యుతంబైన ఎట్టి అమరతటిని జల ప్రవాహము కంటే ధరణి ధర రాజుని చరిత్రంబు కథన పరమ పావనుడయ్యనో పద్మనయన. గంగానది ఆకాశం నుంచి ఇక్కడికి దిగడం వల్ల ఆయన పవిత్రుడయ్యాడా? కాదు కాదు, ఆకాశ గంగా జలం కంటే కూడా నువ్వు పుట్టడం వల్ల పవిత్రుడయ్యాడు ఆయన. హిమాలయుడికి హిమవంతునికి పెద్ద పేరు ఎప్పుడు వచ్చింది? నీ జన్మ వల్ల. అప్ప, పార్వతీదేవి వంటి జగన్మాతను అంబికని కన్నాడురా హిమవంతుడని అందరూ పొగుడుతున్నారు ఇవాళ ఆయన్ని. కాబట్టి నీ పుట్టుక వల్ల ఆయన వంశమే పవిత్రమైంది. కొందరు ఆ వంశంలో పుడితే ఆ వంశానికి కీర్తి వస్తుంది, మరికొందరు పుట్టినా వస్తుంది కీర్తి. కాకపోతే ఇది అపకీర్తి, అది సత్కీర్తి. నువ్వెంత అదృష్టవంతురాలి మామ, నీలాంటి మరి మహాత్ముడిని మహాత్పురాలని కన్నటువంటి హిమవంతుడు ఎంతటి భాగ్యవంతుడో కదా. సరే, ఇంతసేపు నీతో ఏదో చాలాసేపు మనసు విప్పి మాట్లాడా. సంబంధంబు సప్తపదీనంబుగా ఉనా, ఇక్కడ చమత్కారం చేశాడు ఆ వచ్చినటువంటి సన్యాసి. సంబంధమట సాప్తపదీనము. సాప్తపదీనము అంటే సప్తపది, ఏడు అడుగులు నడుచుట అని ఒక అర్థం. ఏడు అడుగులు నడుచుట, ఏడు అడుగులు నడిస్తే వాళ్ళిద్దరికీ మధ్యలో పాయిరానంత స్నేహం ఏర్పడుతుందట, మగకైనా ఆడకైనా మంచి స్నేహం ఏర్పడుతుందట. మరి ఇక్కడ అసలు వీళ్ళిద్దరూ కదిలేరేటండి? పార్వతి అక్కడే కూర్చుంది, ఆయన అక్కడే కూర్చున్నాడు. మరి ఈయన సంబంధం సప్తపది అంటాడేంటి? పదము అంటే శబ్దము అని అర్థం. రెండవది, పదము అంటే అడుగే కాకుండా పదాలు పలికాడు అంటారా అన్న, అన్నమయ్య పదాలు అంటున్నావా లేదా? పదము అంటే మాటలు అని అర్థం. సాప్తపదీనము అంటే ఏడు మాటలు. ఏడు మాటలు కనుక మాట్లాడుకుంటే ఇద్దరే కలిసి ఆ ఇద్దరికి మధ్యలో సంబంధం ఏర్పడినట్టే, స్నేహం ఏర్పడినట్టే. ఎంత చమత్కారం చేశాడో చూడండి. ఇక్కడ ఈవిడికి ఉద్దేశం ఏంటంటే ఏడు మాటలు మాట్లాడాను అని, కానీ అంతరార్థంలో నీతో ఏడు అడుగులు నడిచేసినట్టే నేను అర్థం అనమాట. వచ్చినవాడు సామాన్యుడే మరి, అంచేత శ్లేష పలికాడనమాట. ఏడు మాటలు మాట్లాడి నీతో స్నేహం చేసుకున్నాను, ఏడు అడుగులు నడవబోతున్నానని కూడా చెప్పడం తద్వారా. మరి సప్తపది వల్ల నీతో సంబంధం ఏర్పడింది కాబట్టి ఇంతసేపు నీతో మాట్లాడా. నేను నీకు ఆప్తుండయ్యాను, ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను. అసలు ముసిరివాణ్ణి, దానికి తగినట్టుగా బ్రహ్మచారిని, శతమర్కట లక్షణాలు ఉంటాయి, నూరు కోతులు ఎంతో ఒక బ్రహ్మచారి అంత. ఆ మారుతి యొక్క లక్షణాలన్నీ నాకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నీకు చెబుతున్నా నా స్వభావ సులభంతో, ఇదేంటి ముసిరెడ్డిలో పలుకుతున్నాడని కోపగించక సుమా. నువ్వు నీలో రహస్యం ఏమీ లేకపోతే నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పు. ఎందుకంటే ఏదైనా ఓ పని చేసామంటే ప్రయోజనాన్ని ఆశించే చేస్తాం కదా ఎవరైనా. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే మందహాపి, మూర్ఖుడు కూడా ఏమీ తెలియని అజ్ఞాని కూడా ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనము కోరుకోకుండా ఏ పని చెయ్యడు. ఏదైనా ఫలితం లేకుండా పని ఎవడు చేస్తాడండి? ఎవడు చేయడు ఈ రోజుల్లో, ఈ రోజులో కదా ఏ రోజుల్లోనూ చేయడు. కాబట్టి నేను నిన్ను అడిగేటటువంటి దానికి విసుక్కోకుండా సమాధానం చెప్పు. ప్రథమ ప్రజానాథ పావన కులమున ప్రభవిల్చితి అఖిల ప్రపంచ సార సౌందర్య సంపద సడి సన్నదానవు అనశ్వరం వైశర్యనై పుణంబు సౌఖ్యంబు నిరవధి సర్వ సామగ్రిని అరచేతి భోగ్యము అత్యాయతము భాగ్యంబు నీకేమి భ్రాతి అయినది మనోరథమేమి చెప్పుమా రాజవదన. దుష్కరంబైన తపమిట్లు తొడరి చేసి మెనుడయిల్చుకొనగనేమిటికి వచ్చే చిత్తము విచార మార్గంబు చేరదెచ్చి తత్వము తెలియ చెప్పు చూతము మృగాక్షి. ఓ పరమ సౌందర్యవతి, ప్రథమ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడి ఆరంభ సృష్టి అయిన ఈ హిమవంతుని వంశంలో పుట్టావు. పవిత్ర కులం ఇది. మాట్లా హిమవంతుడంటే బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటివాడు. అంచేత అద్భుతమైన వంశం ఉన్నది, మంచి జన్మ ఉన్నది. అఖిల ప్రపంచమంతా కలిపి రాశి చేసిన నీ సౌందర్యం ఉంది బలాదూర్. లోకంలో ఉండే అందరందగత్తెలు ఒక రాశిలో పెడితే, నువ్వు ఒక తాసులో పెడితే నువ్వే తూగుతావు. అంత అందగత్తెవు పోని, మహాసౌందర్యం నీకున్నది. ఇంకా పోని ఐశ్వర్యం సంగతి చూద్దామా. నువ్వు జీవితాంతం ఖర్చు పెట్టడం కాదు, మొత్తం ప్రపంచానికి పంచిపెట్టినా తరగనంత అష్టైశ్వర్యాలు ఉన్నాయి మీ ఇంట్లో. అసలు మీ హిమవంతుడి యొక్క అడుగున, పర్వతం అడుగున ఖజానాలే ఖజానాలు ఉన్నాయి, బంగారపు గనులున్నాయి. ఇంకా సౌఖ్యముల లెక్కలేవు. నీకు కావలసినంత సేవకురాండ్రు ఉన్నారు. సమస్త భోగ సామగ్రి నీ అరచేతిలో ఉన్నాయి. నువ్వు అంటే ఏదైనా తిరిగి వస్తుంది. నీకు అంతటి సమస్త సుఖ సంపదలు ఉన్నాయి. మరి ఇక నువ్వు దేనికోసం తపస్సు చేయాలి? డబ్బా నీ దగ్గరే ఉంది, కులమా నీ దగ్గరే ఉంది, సంపదలా అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అన్నిటికీ మించి సౌందర్యము నీ దగ్గరే ఉన్నది. చెలికత్తెలున్నారు, మహారాజు మీ నాన్న. ఇంక నీకేం కావాలని తపస్సు చేస్తున్నావమ్మా? తపస్సు చేయడానికి కూడా కారణం ఉండాలి కదా, అని నీ దగ్గరే ఉంటే. నీ మనోరథం ఏమిటి, నీ మనస్సులో కోరిక? అది చెప్పకూడదైతే చెప్పు నాకు. చెప్పకూడనిది అని మరీ అనిపిస్తే మానేసి, చెప్పవలసిందైతే చెప్పు. రాస్తే వస్తుందా? ఏళ్ళేళ్ళు గడిచిపోయాక ముసలదాని అయిపోతే ఆ తర్వాత ఇక నీ శరీరానికి సౌందర్యమే లేకపోతే నీ జన్మే వృధా అవుతుంది కదా. నీ మనస్సులో ఏమున్నదో కోరిక నాకు చెప్పు. వీలుంటే నా చేత నేను సహాయం చేస్తా. కొద్దిగా పక్కకు పెట్టండి. నీ పితృగేహంలో మీ నాన్నగారింట్లో నీకేమి అవమానం కలగలేదు కదా. అయినా మీ ఇంట్లో నిన్ను అవమానపరిచే ధైర్యం ఎవడికున్నది? పన్నగ ఫణారత్నంబు మీద చేసాచువాడు కలంటే, మంచి ఆదిశేషుడు ఉన్నాడు, ఆయన నెత్తి మీద మణి ఉంది, ఆ మణి పీకడానికి ఎవడన్నా వెళ్ళగలడా? అలాగే హిమవంతుడి పుత్రికమైన నిన్ను అవమానించే శక్తి ఎవరికి లేదు. కాబట్టి ఒకళ్ళు అవమానించారు కాబట్టి తపస్సు చేస్తున్నాను అనుకోవడం దండుగా. పోని, నీకు యవ్వనము లేదా ఉన్నది. ఈ యవ్వనానికి కావలసిన నగలన్నీ తీసిపెట్టి ఇదేంటిది, నారవస్త్రాలు ధరించవు తపస్సుకి, ముసినాళ్ళు ధరించవలసినవన్నీ ధరించవు. అంత వయస్సుడిగాక ఏ వ్రతాలు చేపడతారో అవి ఇప్పుడు ఎందుకు చేపట్టావు? నాకు స్వర్గం కావాలనుకుంటున్నావా? ఒకవేళ అసలు స్వర్గలోకంలో ఉండే వాళ్ళందరూ మీ హిమాలయ పర్వతం మీదే ఉంటారు. కాబట్టి నీకు స్వర్గంతో పనే ఉంది. వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు ఇక నీకు స్వర్గంతో పనే ఉంది. నీ పుట్టినిల్లు దేవభూమి కదా. పోని, మంచి వరుడు కావాలని ఇప్పుడు అసలు రూట్లోకి వచ్చాడు ఈయన. తగిన వరుణ్ణి కామించి కనుక తపస్సు చేసినట్టయితే అది కుదరదు, చేయకూడదు నువ్వు. ఎందుకంటే రత్నం వరుణిచేనన్వేషింపబడు గాని వరుణ్ అన్వేషించునే. నా రత్నం అన్వేషితే మృగ్యతే హితత్ అన్నారు. మంచి రత్నాన్ని వెతుక్కుంటూ పెడతారు జనాలు. అంతేగాని రత్నం, నేను రత్నాన్ని, నన్ను తీసుకుపండి, నన్ను తీసుకుపండి అని ఇతరుల చేతులకు వెళ్ళకూడదు. నువ్వు రత్నం లాంటి దానివి, నీకోసం వరుడు వెతుక్కురావాలి. నువ్వు నాకు వరుడు కావాలి అని తపస్సు చేయడం అన్యాయం, అన్యాయం. నీకేమిటి, నీలాంటి సౌందర్యవతి కోసం ఆ పరమేశ్వరుడు అంతటి వాడు దిగొస్తాడు. అటువంటిది నువ్వు తపస్సు ఎందుకు చేయాలి, చేయకూడదు. అబ్బా, మాటి మాటికి నువ్వు నిట్టూర్పు విడిచిపెడుతూ ఉంటే నీకు ఆ అవతల వ్యక్తి ఎవడమేదో ప్రేమ ఉన్నదని వాడి కోసమే తపస్సు చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఇంత తపస్సు చేస్తున్నా నిన్ను అనుగ్రహించని ఆ కఠినాత్ముడు, ఆ దుర్మార్గుడు ఎవడు వాడు? ఇంత తపస్సు చేస్తుంటే నీ మీద ప్రేమ చూపించని అంత కఠిన హృదయుడు ఉంటాడు ఎవడన్నా? అసలు వాడు ఎవడో రాణి రాయి, స్థాణువు అయి ఉండాలి. ఇక్కడ కూడా పరమేశ్వరుడు చమత్కారం. స్థాణువు అంటే శివుడని ఒక అర్థం, స్థాణువు అంటే మొద్దులో కదలనివాడు అని అర్థం. శివలింగము కదలిక లేనిది, అందుకని స్థాణువు అన్నారు ఆయన్ని. అంచేత వాడు స్థాణువు అయి ఉండాలి. చెప్పు, ఎవరైనా సరే నువ్వు ఇలా తపస్సు చేయకూడదు. అయ్యయ్యో, నీ జుట్టంతా ఎలా ఎర్రబడిపోతుందో తైల సంస్కారం లేక. ఏమి బాధ, సరే ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు నా మనస్సులో ఉండే కోరిక సూటిగా నీకు చెప్పేస్తుంది. ఇంతసేపు నీతో నానా సదా పెట్టా, అసలు రంగంలోకి వచ్చేస్తున్నాను. ఏ నును బ్రహ్మచారి తరళేక్షణ, ఏ నును బ్రహ్మచారి తరళేక్షణ, నీవును కన్యవు ఇంతకాలకు నీకు పెండ్లియ ఫలం బగునే నీ విచారమేల సన్మానముతోడ నన్ను మునివాంజు వివాహముగమ్ము లిమ్ము కాదేని తపంబులో ని సగమిచ్చదమాను తపోభిమానము. ఓ తరళేక్షణ, ఏ నును బ్రహ్మచారి, నేను బ్రహ్మచారిని సుమా ముసిలాండి అయ్యాను అనుకోకు నువ్వు. మన్నే 40లో గడుగు పెట్టా, ఇదంతా ఊరికే బాల నెరుపు. నేను బ్రహ్మచారిని పెళ్లి చేసుకుని ఎంతకాలం తపస్సు చేశాను. నీవు నువ్వు కన్యవు, నువ్వు కన్యవనే అర్థమవుతోంది, అందుకే తపస్సు చేస్తున్నావని కూడా నేను గ్రహించా. ఇంతకాలకు నీకు పెండ్లియ ఫలంబగునేని, ఇంతకాలానికి నీకు పెళ్ళే కావాలనే కోరిక కనుక కలిగినట్టయితే ఎక్కడ దాకా వెళ్ళాలా? ఇదిగో నీ ఎదురుగుండా ఉన్న నన్ను భరించరాదా? నాకు ఇంతకాలానికి నిన్ను చూస్తే పెళ్లి చేసుకోవాలని, అసలు ఇంత పూర్వం నాకు స్త్రీ అంటే దూరం దూరం అనేవాడిని, ఇంతకాలానికి నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నువ్వు పెళ్లి కోసమే తపస్సు చేస్తున్నావు, కాబట్టి పెళ్ళే కావాలనే కోరిక ఉంటే మునిమాన్యుణ్ణి, మహాత్ముణ్ణి, గొప్ప తపశ్శక్తి కలిగిన వాణ్ణి, మంచి పండితుణ్ణి, జ్ఞానిని, వాక్చాతుర్యం కలిగిన వాణ్ణి, నిపుణుణ్ణి నన్ను పెళ్లి చేసుకోరాదా? నేను భాగ్యవంతుడు అవుతాను, నువ్వు అదృష్టవంతురాలి అవుతావు. కాదు, నాకు పెళ్ళొద్దు అనుకున్నావు అనుకో, తపశ్శక్తి కావాలంటే నా తపస్సు సగమిస్తా. తపస్సు తపశ్శక్తి కోసం అయితే ఇదిగో తపస్సు నీకు ఇస్తున్నా, శుభ్రంగా మానే తపస్సు, నా శక్తి ఇచ్చేస్తాను నీకు, నా తపస్సులో ఫలితంలో సగమిస్తాను. కాదు పెళ్ళి అనుకుంటావా, నన్ను మాత్రమే చేసుకో, ఎందుకంటే నీకు తగినవాడిని నేనే. ఏదో రెండు మూడు కంటే అట్టే పళ్ళు ఊడలేదు సుమా అన్నాడు. అంతవరకు తెగ మాట్లాడుతూ ఉంటే ఆవిడ అలాగే వింటూ ఉంది సహన గుణంతో. చివరన ఈయన ఎప్పుడైతే నేను బ్రహ్మచారిని అని వదలెట్టాడో భగ్గున మండింది ఆవిడికి. అనినం పార్వతి మిథ్యావటునకుంతన మనోరథం పెరిగింపనొల్లక వయస్యం కనుసన్న చేసిన నచ్చరికత్తయునత్త పోధన కుమారునితో నెట్లని. ఇవంతా విన్న పార్వతీదేవి భగ్గున మండింది. ఇష్టం లేకపోతే వాడితో మాట్లాడటం కూడా కష్టమే అయ్యింది ఆవిడికి. అందుకని వీడితో నేను మాట్లాడను, ఓ జయ అది వాడికి మాట్లాడి సమాధానం చెప్పు అని కనుసేగ చేసిందట. జయ విజయ అనే ఇద్దరు చిలికత్తులు ఉన్నారు ఈవిడికి, అందులో జయ అన్నదానికి వేసి కనుసేగ చేసింది. నువ్వే చెప్పు, నేను మాట్లాడను. కారు కోతలు కూస్తున్నాడు దగ్గర నుంచి ముసిలాడు, ముసిలాడికి దసరా పండుగట అని చెప్పేసి ఆ పడంగా విసుక్కుంటూ ఆవిడ జయకి సంజ్ఞ చేసిందట. వెంటనే ఆ జయ నోరెత్తి ఆ ముసలాయనతో ఇలా అన్నది, ఓ మహర్షి సత్తమ పురుషోత్తమ, నీకు వినాలనే కుతూహలం ఉంటే చెబుతున్నాను విను. కాలకంఠ కఠోర కంఠహంకార నివర్తితంబుగు పుష్పచాపుని సమ్మోహనాస్త్రం బీ కన్య హృదయంబున నాటిన నాటంగోలే. మహాత్ముడైన పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి, రుద్రుణ్ణి, ఉగ్రాక్షుణ్ణి ఈవిడ భర్త కావాలనే ఉద్దేశంతో ఆ శివుడికి చాలా కాలం సేవ చేసింది. ఇంతలో ఆయన వక్షస్థలం మీద పుష్పబాణం కొట్టాడు మన్మధుడు. కఠోరమైన హుంకారం చేసి శివుడు మూడవ కన్నుతో మన్మధుణ్ణి బూడిదని చేసేశాడు. ఏనాడు మన్మధుడు భస్మమైపోయాడో ఆనాటి నుంచి ఈ కన్యకి పరమేశ్వరుడి మీద భక్తి ప్రేమ పెరిగాయి కానీ తరగలేదు. అంతకంతకీ పెరిగినటువంటి తరగనటువంటి ప్రేమతో ఈ తరుణీయమణి ఆ పరమేశ్వరుణ్ణి కరుణించమని ఇదిగో ఈ పర్వతరాజ శిఖరం మీదకొచ్చింది. ఇక్కడికి వచ్చి మహేంద్రుడు మొదలైనటువంటి అందరు దేవతలని తిరస్కరించింది, పినాకపాణినే పతిగా కోరింది, తపస్సు చెయ్యడానికి సమకట్టింది, నిరంతరం తన కంఠంలో మధురస్వరాలను పరమేశ్వరుడికి అర్పిస్తోంది, పుష్పములు ఏమి దొరికినా శివుడికే అర్పిస్తున్నది, ఆకాశ జలాలు ఆయనకే అర్పిస్తున్నది, గోవుల యొక్క పాలు శివుడికే అర్పిస్తూ ఉన్నది, కిన్నర రాజకన్యకలను పిలిచి వాళ్లతో పాటు గానం చేస్తూ ఆ గాన మాధుర్యాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తున్నది, అప్పుడప్పుడు కొంచెం కోడి నిద్ర అంటారే అలాంటి చిన్న కురుకు మాత్రం కురుగుతూ ఉన్నది. అటువంటి ఈవిడ నిరంతరం పరమేశ్వరుడి మీద భక్తి ఎక్కువైపోయి ఒక్కొక్కప్పుడు ఆ కాశ్యప కురికులోనే కురుకేస్తున్నది, కాస్త గబుక్కు లేచి వచ్చావా పరమేశ్వర నీలకంఠ నన్ను అనుగ్రహించావా, ఎక్కడికి పెడతావు నన్ను విడిచిపెట్టని పలవరిస్తుంది. మళ్ళీ లేచి అయ్యో ఇది కళ అనుకుంటుంది, నాకు ఈ జీవితంలో పరమేశ్వరుడు దొరుకుతాడా లేదా అని భావిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనులు తెరిచినా మూసినా నిదురిస్తున్నా నిదురించకున్నా తిన్నా తినకపోయినా కదులుతున్నా మెదులుతున్నా జపం చేస్తున్నా సర్వకాల సర్వావస్థలలోనూ నీలకంఠుడు తప్ప ఈవిడికి మరి ఎవ్వరూ కనిపించడం లేదు. ఈ విధంగా తన తపస్సు యొక్క శ్రద్ధతో భక్తితో ఆసక్తితో నిష్టతో నిత్య నైమిత్తికములతో పర్గుండి వశీకరణం చేసుకోవాలనే కోరికతో ఉన్నది మా చెలికత్తె. కాబట్టి పిచ్చి మాటలు మాని, ఎందుకు వచ్చింది నీకు ఈ జన్మలో కుదరదు కానీ ఎలా వచ్చావు అలాగే పో, యూ కెన్ గో బ్యాక్ అన్నదట. ఎప్పుడైతే ఎలా ఉందో ఆయన వెళ్ళడానికి వచ్చాడేమిటి అంచేత విక విక నవ్వి అక్కపట విప్ర కుమారుడు మేలు లెస్సవానికి నై రాగబంధమును నిల్పే మదిల్ తరళాయతాక్షి మీ సఖియ వివాహ వేళ పురశాసన్ను పాణి పరిగ్రహించుతో ముఖమున బుస్సు మల్చు అహిమ్రొగ్గిన ఎట్లు భయం బుచెందునో. ఆహాహా, పక్కున్న పెట్టయన అవసరమైన నవి పిచ్చిపే రకరకాల అంటే వెర్రి వెయ్యి విధాలు అన్నారు. భలేవాడి కోసం తపస్సు చేయడం మొదలెట్టిందమ్మా మీ చెలికత్తె పార్వతి, అందగత్తే కానీ బుర్రలేదు మీ సఖియకి మీ స్నేహితురాలికి. లేకపోతే ఆ శివుడి మీద ప్రేమ చూపించేవాడు ఎవడన్నా ఉంటాడా? అసలు వాడు భర్త కావాలని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? బలేదమ్మా మీ పార్వతీదేవి, అసలు ఆయన చెయ్యి పుచ్చుకుని పాణిగ్రహణం చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా చెయ్యి పుచ్చుకోమంటారు పురోహితులు, పుచ్చుకుంటుంది, అప్పుడు బుస్సుని పాము ముఖం మీదకి వస్తుంది. అప్పుడు మీ చెలికత్తె పరిస్థితి ఏమిటో ఆలోచించుకోమని ఒకసారి. ఆయనకి ఎంతసేపు చూసినా నడుముకి పాము, చేతులకి పాములు, మెడలో పాము, బుస్సు బుస్సు అని మీదకి వస్తామంటే ఆ కసుబుస్సులాడే పాములతో ఆ పాములైనతో ఎలా వేగుతుంది ఈవిడ? పైగా చూడండి పరమేశ్వరుడు ఎంత తిక్కారం చమత్కారం చేస్తున్నాడు. రాయల్చు అల్చు చీరకు జోక ఎగుగాక పచ్చయేనికతోలు పచ్చడంబు. రాజహంసని తిరస్కరించే పట్టు వస్త్రం తెల్లని చీర ధరిస్తుంది ఈవిడ. ఈ తెల్లని చీరని దేనికి ముడేస్తారు? కొంగు ముడియాలి కదండి. పచ్చ ఏనుగు తోలు కట్టుకున్నాడు ఆయన, ఆ ఏనుగు తోలికి ఈ పట్టు వస్త్రానికి ముడే, ఈ అంచు చీరకి ఆ ఏనుగు తోలు. భలే చోడులే గొప్ప చెంట, మా బాగా సరిపోతుంది. హరిచందనాస్పదం బగుచనుంగవ మీద పట్టు చేకొనుగాక భసిత ధూళి. ఆవిడ వక్షస్థలం మీద సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఈయను అంత విభూతి రేఖలో కౌగిలించుకుంటే ఈ బూడిద తప్ప ఏముంటుంది? అమాయకురాలు కాకపోతే ఆయన్ని వరిస్తానుంటుంది. కమనీయ చరణల అక్షారాగలేకచే ముద్రితం బగుగాక రుద్రభూమి. ఏమంటే అసలు కాలు మీద కాలేసి తొక్కించాలి, బొటన వేలు మీద బొటన వేలు. అప్పుడు ఈవిడ కాలు మీద లత్తుక రసం ఉంటుంది, పారాయణ ఉంటుంది ఎర్రగా. ఆయన ఆ శ్మశానంలో తిరిగినటువంటి బూడిద గాలికి ఉంటుంది, ఆ శవం కాష్టం బూడిదనేమో ఇలా వేసి తొక్కుతాడు కాలు మీద కాలు. ఈ పవిత్రమైన పాదంతో ఆవిడ రేపు పొద్దున రుద్రభూమిలో తిరగాల ఆ ఎముకల మధ్యలో వాటి మధ్యలో. రామ 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 రామ, ఎంత భవనంలో ఉంది ఈవిడ. ఇప్పుడు చివరికి ఆవిడ గతి తలుచుకుంటే బెంగొచ్చేస్తోంది నాకు. కలిత ముక్త ఫలగ్రైవేయకంబుతో తులతూకుగాక పెంజిలువ పేరు. ఈవిడ మెడలో ముత్యాలహారాలు, ఈ ముత్యాలహారం దేనితో ముడివేయబడుతోంది? ఆ మెడలో ఉండేటటువంటి పెంజిలువ కొండ చిలువ ఉంది లోపల ఇలాగా పాము, ఆ పాముకి దీనికి లంకే. ఏమిటిది ఈ పెళ్ళే? మనువు లెస్సయ్యుండెవో మానవతికి, మీ చెలికత్తెకి గొప్ప పెళ్ళిలే. మరి తపస్సు చేసి గొప్పవాణ్ణి వెరుస్తోంది పైగా. ఏదో సామె చెప్పినట్టు ఊరంతా తిరిగి 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 ఖర్చు పెట్టి కుళ్ళిపోయిన వంకాయలు ఇంటికి తెచ్చుకున్నట్టు వెనకటికి అవడం. అలాగే లక్ష సంబంధాలు చూస్తారు చాలామంది, ఎక్కువ సంబంధాలు చూసిన వాళ్ళు చివరికి పొట్టలో పడి చెత్త చండాలపు సంబంధానికి లొంగిపోతారు. ఎక్కువ సంబంధములు చూసిన వాళ్ళలాగా ఎక్కువ తపస్సు చేసి మీ చెలియ చివరికి పరమేశ్వరుణ్ణి వరిస్తోంది. ఆహాహా, ఏముంది రే పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి హనీమూన్ గడతారు ఎలాగా? ముదిగోద నెక్కి పిచ్చాటనంబు. ఆ ముసలి ఎద్దు మీద ఎక్కి ఈయన ముందు ఆవిడ వెనక ఎక్కి, లేక ఆవిడ ముందు ఈయన వెనక ఎక్కి భవతి భిక్షాందేహి అని ఇది వాళ్ళ యొక్క హనీమూన్ ట్రిప్. ఆహా, ఎలాగమ్మా ఇది? నేను నవ్వలేకపోతున్నాను, నాకే బాధ అనిపిస్తోంది. అంధ పరంపర అని ఉన్నది లోకంలో. అంధ పరంపర అంటే ఓ గుడ్డేడు ఏం చెబితే మిగతా గుడ్డేళ్ళ దండం అన్నమాట. ఓ గుడ్డేడు ముందు పెడుతున్నట్ట, వాడు వెనకాతలే కర్రొచ్చు పెడుతున్నారు వీళ్ళు, వాడు ముందు నూతులో పెడితే వీళ్ళంతా అందులో పెడతారు. అలాగా అంధ పరంపరం వెడగవై అభవిల్ విని వాణి తోడి సంబంధము కోరి నిర్భర తపకృష కోమల దేహ యష్టివై బాంధవ కోటితోడ బెడవాసిన నీవును నిందెవుదు సౌగంధిక బంధురేఖ ఎన్న కామిని మాటలు వేయునేటికి అంధ పరంపరం. ఓ గుడ్డివాడు వెంట వెళ్ళిన గుడ్డివాడు రూతిలో పడ్డట్టుగా శివుడి గురించి విని ఎవడో ఏదో శివుడు గొప్పవాడని చెబితే ఆ మాట నిజమని నమ్మేసి ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, అతనితో సంబంధం కోరి శరీరం అంతా కృశింప చేసుకుని కఠోర తపో నిష్ఠ గరిష్టమై ఉన్నావు. ఇది నీకు న్యాయం కాదు, నీ బంధువుని విడిచిపెట్టేశావు పిచ్చిదానా. చివరికి చంద్రరేఖ సన్నగిలినట్టుగా సన్నగిలిపోతావు తప్ప ఆ శివుడి వల్ల పెళ్లి వల్ల నువ్వు సుఖపడవు. నా మాట మీరు ఎప్పటికైనా మనస్సు మార్చుకో. అసలు వాడు ఎలా పుట్టాడో ఎవరికైనా తెలుసా? పుట్టు వెరుంగనెవ్వరికి బోలదు. ఆయన ఎలా పుట్టాడో ఎవరికి తెలియదు. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క గొప్ప తత్వం అంతా చెబుతున్నాడు. ఆయన ఆయన పుట్టుకు ఎవడు చెప్పగలడు? ఆ భగవంతుడు పుట్టుకు చెప్పగలిగేవాడు ఎవడు లేడు. పుట్టు వెరుంగ ఎవరికి బోలదు. పోని పుట్టుకు సంగతి పెడదాం. మూడవ కన్ను చూచి చేపట్టడు వెర్రివాడైనా. మూడవ కన్ను చూస్తే ఎంత వెర్రాడైనా ఆయన చేయి పట్టుకుంటాడా? అసలు మూడవ కన్ను ఉందంటే అదొక గొప్ప జ్ఞానం. అంత జ్ఞానాన్ని ఎవడు పొందలేడు అని అర్థం అనమాట. అంత గొప్ప జ్ఞానస్థితికి వెళ్ళలేడు అని రెండో అర్థం. ప్రాణహరుండట జంతు కోటికి. జంతువుల ప్రాణాలు తీసేస్తాట. అంటే మొత్తం సృష్టి అంతటినీ కూడా ప్రళయం చేసేయగలడు, లయం చేయగలడు తనలో. ఇక కట్టుకున్న తోలు చీర ఉన్నదే అది ఎప్పుడు జీవితంలో ఎండగట్టినట్టు కానీ ఉతికినట్టు కానీ కనపడదు. అసలు ఆయనకి చాకరి ఖర్చు లేదు. ఎప్పటిన చూచిన శివుని బయసి ఎరుంగరాదు భామిని. ఏ విధంగా చూసినా ఆయన యొక్క విషయం నాకు ఎప్పుడు అర్థం పడదు. శివుడి గురించి అర్థం చేసుకోవడం ఎవడి వల్ల కాదు, అటువంటిది నువ్వు వెళ్ళి వాడిని చేయబట్టుకుంటానంటే ఏమిటి? కాబట్టి మాటలు ఎందుకు చాలించు తపస్సు. ఆయన గురించి ఇక తపస్సు మానవమ్మ సరోజ పత్రాయతాక్షి. ఒకడిని కొర్రు వేసిన కర్రతోటి యజ్ఞం చేయడానికి ఉపయోగించచ్చా? అలాగే పిచ్చిదానా, నీలాంటి సౌందర్యవతి మహాత్ముడిని వరించాలి. ఇంద్రుడు లేడా, చంద్రుడు లేడా, అందగాడు విష్ణువు లేడా, బ్రహ్మ లేడా, ఇంకెందరూ లేరు లోకంలో, వీళ్ళందరినీ మానేసి అయ్యయ్యయ్యో ఇంక నిన్నేం చెప్పమంటావు అమాయకురాలు వాణి పెళ్లి చేసుకుంటానో పుర్రికో బుద్ధి అన్నారు. ఇన్ని మాటలు అనేసరికి అగ్గున వండిపోయింది ఆవిడ. ఇంతవరకు అతనితో మాట్లాడడం ఇష్టం లేక ఊరుకున్నది కానీ ఇప్పుడు చేత కొట్టేయాలనుకుంది. అందుకని ఏం చేసిందిట, చాలు వివాదముల్ వడుగా ఓయి బ్రహ్మచారి ఇక చాలు, ఇందాక నుంచి కారు కూతలు కూస్తున్నావు, నేనేదో వింటున్నాను కదా అని చెప్పేసి శంభుని గూర్చి మహేశుడల్నీ వాళ్ళము చేసి పలికితి ఎటులైనను నవ్విను చంద్రమక్కళ మౌళి పయిల్మది యమగుమానసమెంతయు చిక్కే ఇంకనే జలుదునయ్య ఎమ్మెయి భుజంగ విభూషణు నిందరంగగన్ చాలు వివాదముల్ పదియు. చాలు చాలు మాటి మాటికి శంభుణ్ణి గురించి నీవు నీ నోటికి వచ్చినట్టుగా ఆయనలో ఉండే మహేశ్వర తత్వాన్నంతా అసామాన్యమైనటువంటి తత్వాన్ని సామాన్యం చేసి తిడుతున్నావు. లోకంలో ఉండే సామాన్యుల దృష్టిలో పాము అది. ఆయన శరీరం మీద దానికి పాములు లేవు, చర్మము లేదు. అసలు ఆయన అతీతమైన సౌందర్య స్వరూపుడు. ఆయన అజ్ఞానుల దృష్టికి అలా కనపడతాడు. ఆయన మహాత్ముడు, లోకవ్యాపి పరాత్పరుడు. ఆయన అటువంటి పరమేశ్వరుడి గురించి నువ్వు ఎన్నో చెబుతూ ఉంటే విన్నాను. అయినా సరే నా ఇష్టం నాది, నేను గంగలో దూకమంటే దూకుతాను, నా ఇష్టం వచ్చినట్టు వరిస్తా. తా వలచింది రంభ అన్నారు, తా మునిగింది గంగ అన్నారు. అలాగే నేను వరించిన వాడు ఎటువంటి వాడని నాకు ఇష్టం నాది, నీకెందుకు మధ్యలో? చాలు, నువ్వు ఇంత మాటలు మాట్లాడినా సరే నేను ఒక్క మాట చెబుతున్నా. ఆ చంద్రమక్కళామౌళి ఉన్నాడే చంద్రరేఖామౌళి, ఆ పరమేశ్వరుడి మీద నా మనసు బాగా లగ్నం అయ్యింది. అతన్ని విడిచిపెట్టను, నా ప్రాణమైనా పోవాలి కానీ నేను మాత్రం ఆయన కాదని విడి ఇంకొకటి వరించను. నా తపస్సు మానను, ఆయన దిగి రావాలి. ఎప్పటికి దిగి వస్తాడు అప్పటిదాకా ఇక్కడే తెగువ చేసి మగువనైన నేను ఇక్కడే ఉంటాను ఈ అగం మీద అని జయా విజయుల కేసు చూసింది. పళ్ళు పటపట కొరికింది ఒక్కసారి, కనులు విడిపడ్డాయి, కొద్దిగా చెమట పట్టింది. ఎప్పుడూ పట్టలేదు ఆవిడ కోపం వల్ల. ఈ బ్రహ్మచారి ఇంకేదో మాట్లాడబోతున్నాడు శంకరుడి గురించి నిశ్శంకతో, ఇంకా వంకర కొంకర మాటలు ఆడ ఉంకిస్తున్నాడు. వీడి మెడ పట్టుకుని అవతలకి నోకండి, తోసేయండి వీడికి అని చెప్పేసి జయా విజయులకే చూసింది. ముసిలాడు కదా ఏం పర్వాలేదు, తోసిపారేయండి అది. అనగానే వాళ్ళిద్దరు ఆయన చేతులేసి ఆయన మెడమెచ్చి చేయడానికి వెళ్ళారట. చాలు 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 నన్ను తోసేస్తారనుకున్నాడు ఆయన. ఒక్కసారి అని పక్కపక్క నవ్వుతూ అయినా ఈవిడ ఇలా కోపంగా చెప్పి ఇలా తిరిగిందిట, ఆ కొంగు జారిపోతూ ఉండగా చెమట పడుతూ ఉండగా అసలైన సన్ననే నడుము మరింత సన్నబడుతూ ఉండగా ముఖం మీద చెమట బిందువులు తెల్లవారుజామున తామరత ఆకు మీద పడిన మంచు బిందువులు అన్నట్టుగా ఉండగా ఆ చంద్రబింబానన పక్కకి తిరగబోతూ ఉంటే ఆవిడకి ఎదురుగుండా వచ్చేసి పరిగెత్తు వచ్చి నిలబడ్డాడు. ఎవరు? సాక్షాత్కారము జల్ది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమల్ వీక్షించిన్ తరళాక్షియుల్ మనమునన్ వ్రీడా ప్రమోద క్షమా దాక్షిణ్యం బుల్లు సందడింపనిలిచెన్ తత్సన్నిధానం. ఒక్కసారి ఎదురుగుండా మహాద్భుతమైన పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించింది. శివుడు అక్కడ ఎదురుగుండా నిలబడ్డాట. నువ్వు నవ్వుతున్నాడా గిరీశారుడు, మహాసౌందర్యం చుట్టిండు ఆ సమయంలో ఆయన నడుముకి అత్యంత ఆశ్చర్యకరమైన తెల్లని పట్టు వస్త్రం ధరించి ఉన్నాడట. ఆయన జింక చర్మం కడతాడు, పులి చర్మం, ఇదంతా ఏంటంటే ఊరికే విరాగిత్వం చూపించడానికి. నిజానికి ఆయన సౌందర్యవంతుడు, అసలు రూపం వేరు. నెత్తి మీద చంద్రుడు ముత్యాలహారం మెరిసిపోయినట్టు మెరిసిపోతున్నట్ట. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల చంద్ర బింబములు కూడా ఆయన సౌందర్యం ముందు బలాదూరట. ఆ మహానుభావుడు తగతగ మెరిసిపోతున్న తెల్లని కాంతితో, కంఠమందు నీలిమ రంగుతో, జడలో ధరించినటువంటి ఆ మల్లె మాలలతో, రుద్రాక్ష పోగులతో, విభూతి రేఖలతో, మూడవ కన్నుతో, రకరకాలైన ఆభరణాలతో, అనేక రకములైనటువంటి సువర్ణ దివ్య ఆభరణములతో మండన మండితుడై మహాసౌందర్యవంతుడై ఆ పర్వతరాజపుత్రిక పార్వతీదేవి ఎదురుగుండా నిలబడ్డాడు. ప్రేమతో చూచాడు, అభిమానంతో చూచాడు. ఒక్కసారి ఆ మహానుభావుడు చూచి ఇంతవరకు కోపంగా పలికినవాడు కాస్త సిగ్గుతో వయ్యారంగా పక్కకి తల తిప్పుకొని తల వాల్చేసింది. ఇదేమిటమ్మా ఇంతసేపటి నుంచి శివుడు శివుడు అన్నావు, ఆయన కోసం నన్ను కొట్టడానికి కూడా సిద్ధపడ్డావు, అసలు శివుడు వచ్చేసరికి సిగ్గుతో తల వంచుకుంటానేమన్నట్టు పైగా పరమేశ్వరుడు. మనం కూడా కష్టపడి పెడతాం, ఏడు కొండలు ఎక్కుతాం, తీరా గుళ్ళో శివుడు వెంకటేశ్వర స్వామి కనపడగానే ఇలా కళ్ళు మూసేస్తారు. ఏమిటంటే ఆ ఎదురుగుండా ఉండే స్వామి హృదయంలో కనపడాలి, ఏదన్నమాట మన యొక్క గొప్పతనం. అలాగా నన్ను చూచిన తర్వాత నువ్వు సిగ్గుపడి తల వంచుకుంటావేమిటి పార్వతి అంటూ ఉండగా ఆవిడ సిగ్గుతూ అలా నేలకి చూపులు చూస్తూ కాలి మీద కాలేసి బొటనవేలు రాస్తుంది ఇలా నేల మీదకి. ఈయన ఆనందంతో ఆవిడని అనుగ్రహిస్తూ చూస్తున్నాడు. అప్పుడు ఇలా మెల్లగా అన్నట్ట, ఆహా, అరుదగు నీ తపమ్మునకు అమ్ముడు ఓయితి నమ్మమ్మా, నీ వరవుడను చూసూలి ప్రియ వాక్యముల దగారవింపగా, ధరణి ధరేంద్రనల్దన ఉదగ్రత పోమహనీయ వేదన పరమకిలంబు వీడ్కొలిపి భావమునం పరితోషమందుతున్. అరుదైన నీ తపశ్శక్తికి అమ్ముడుపోయాను, నీ అద్భుతమైన తపస్సు ముందు నేను ఓడిపోయి నీకు నేను అమ్ముడయ్యి ఇక్కడికి వచ్చా. లోకంలో ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువు పెట్టుకుంటారు, డబ్బు పెట్టుకుంటారు, దేనైనా. నువ్వు నీ తపస్సుతో నన్ను కొన్నావు, ఇక నేను నీ ఇంటి దగ్గర దూడలాగా కట్టివేయబడి ఉన్నాను, నిన్ను స్వీకరించు. శివుడు ఏమన్నట్ట, నీ వరవుడను నీకు బానిసను నేను వాడిని అన్నట్ట, ఏలుకో నన్ను, వివాహం చేసుకుంటున్నాను అనగానే ఇన్నేళ్ళు చేసిన తపస్సులో ఉండే కష్టమంతా తొలగిపోయిందండి. ఎప్పుడైనా అంతే, రానంత వరకే కష్టాలన్నీ ఒకేసారి సుఖం రాగానే ఇవన్నీ మర్చిపోతాం అనమాట మనం. అది రహస్యం. అంత తపస్సు యొక్క క్లిష్టత తొలగిపోయింది ఆవిడికి, బ్రహ్మానందం చెందింది ఆవిడికి. అయితే మరి స్వయంగా ఆయనతో మాట్లాడకూడదు సిగ్గు మళ్ళీ, అందుకని చియా విజయుల కేసు చూసి వాళ్ళని చెప్పమందిట. వాళ్ళు లేచి, స్వామి మా చెలికెత్తి మాటలు నీకు చెబుతున్నావు విను. ఆవిడ ఏమంటుందంటే, మా నాన్న హిమవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, కన్యకని పితృపరాధీనని, తండ్రి స్వయంగా వచ్చి పెళ్లి చేయటం న్యాయం కనుక ఇప్పుడు నీతో రావడం నేను న్యాయం కాదు, అంచేత మీరు ఏం చేస్తారంటే మా నాన్న దగ్గరకు వచ్చి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి మీరు, అసలు అది న్యాయం. చెప్పేగా పాత సంప్రదాయం అది, ఇప్పటి సంప్రదాయం పట్టుకోకండి, ఇప్పటి సంప్రదాయం అంతా ఎటువంటి తెడ్డు అన్నమాట. ఆ రోజుల్లో కన్య దగ్గరికి స్వయాన వెళ్ళాలట వరుడు, వరుడు లేకపోతే వరుడు తరపు దూతలు కూడా. మీరు ఎప్పుడైనా చూడండి, వెంకటేశ్వరుడి పెళ్ళి ఎలా జరిగింది, స్వయంగా ఆవిడ వెళ్ళి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వమని అడిగిందట ఒకళ్ళు మారికాదేవి. మీరు చూసే సినిమా చూసి ఉంటారు, కథలు వినే ఉంటారు, అది వెంకటేశ్వరుడికి కూడా తల్లి వెళ్ళింది. అలాగే పరమేశ్వరుడిని కూడా ఇంకొకళ్ళు ఎవరన్నా పంపమంటుంది ఆవిడ. అది న్యాయం. అంచేత మీ అమ్మాయిని ఇమ్మని అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకంటే అసలు ఈ తపస్సు చేయమన్నది ఆయనే ముందు, మీకు సేవ చేయడానికి కూడా నియోగించింది ఆయనే. కాబట్టి మీరంటే అభిమానం ఉన్న మా నాన్న కాదనడు, ఈ పని చెయ్యండి న్యాయము అని చెప్పి మా చెలికెత్తి మీతో చెప్పమన్నది అని జయాభిజయులు పరమేశ్వరుడికి చెప్పగానే ఆయన అలాగే ఇది న్యాయం అన్నాడు. అమృత కర్రమౌళి అవుగాక యనుచుబలికి వేడక గిరిరాజనందన విడుకొలిపి తారగిరికేకి దివ్య చిత్తమున దల్లచే సప్తమునులను అరుంధతి సంయుతముగా. శభాష్, నువ్వు కన్యకవైనా చక్కగా పలకవలసినటువంటి పలుకులు పలికావు. ఇది నిజమైనటువంటి స్త్రీ లక్షణం అంటే. ఇప్పుడు నాతో పాటు నువ్వు వచ్చి ఉంటే నీకు అపఖ్యాతి వచ్చేది సుమా అని పలికి ఆవిడ దగ్గర వీడుకోలు తీసుకుని, ఇంకా ఆలస్యం చేయడం న్యాయం కాదు, ఇప్పటికే మా వివాహానికి ఇలా ఎన్నో ఆటంకాలు వచ్చి పడ్డాయి అనుకుని ఆ తార పర్వతానికి వెళ్ళాట. తారగిరి అంటారు, అంటే నక్షత్ర పర్వతం. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మనస్సులో అరుంధతి సమేతంగా సప్తఋషులారా రండి అని తలుచుకున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోపు పైన నుంచి కిందకి పెద్ద వెలుతురు దిగడం మొదలెట్టిందట. ఎవరు వాళ్ళు? సప్తఋషులు అరుంధతితో పాటు వస్తున్నారట. ఆ సప్తఋషులు అరుంధతి సహితులై ఆకాశ మార్గం భాసందోగము సూర్య చంద్ర ఋతుల భంగింపగా డిగ్గి కైలాస స్థానము చేరవచ్చి కనిరి ఉల్లాసం బునన్ హేమపీఠాసీనుండయి దేవతల్ గొలువ రాజయ్యున్న శ్రీకంఠుని. ఆ సప్త ఋషులు కూడా అరుంధతి సహితులై ఆకాశ మార్గం నుంచి పైన నుంచి కిందకి ఒకేసారి సూర్యుళ్ళు ఏడుగురు వస్తున్నారా అన్నట్టుగా మూర్తిమంతులై దిగుతున్నారు. సూర్యచంద్ర కాంతులను తిరస్కరించారు. ఈ ఏడుగురి కంటే ఆఖరణ చిన్న నక్షత్ర రూపంలో అరుంధతి కూడా దిగుతూ ఉన్నది. ఇలా మొత్తం అంతా కూడా కైలాస స్థానం దగ్గరికి చేరారు. వచ్చి ఉల్లాసంతో మహాత్ముడు హేమపీఠం మీద ఉన్నటువంటి వాడు అయినటువంటి శ్రీకంఠుని చూచారు. ఆ సమయానికి ఇంద్రుడు ఇంకా బృహస్పతి అష్ట దిక్పాలకులు సమస్త దేవతానేకం కిన్నరులు గంధర్వులు యక్షులు పన్నగులు చారణులు అసురులు విద్యాధరులు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు పిలవగానే అంతా వచ్చి పడ్డారట అక్కడికి. ఓ పక్కన అందరూ దేవతలు పెద్ద పెద్ద పీఠాల్లో కూర్చుని శివుణ్ణి కొలుస్తూ ఉండగా ప్రమదగణములు ఒక పక్కన తీరగా నందీశ్వరుడు మరొక వంక మోరబెట్టి నిలుచుండగా సప్త ఋషులు ఆ సమయంలో అడుగుపెట్టారు అక్కడికి. అరుంధతి సహితులే వచ్చి రెండు చేతులు జోడించి స్వామి దగ్గరకు వచ్చారు. ఆ రాయబారం ఏమిటో మరి హిమవంతుని దగ్గరికి వెళ్ళడం, కన్యనిమ్మను అడగడం, ఆయన పెళ్లికి ఏర్పాట్లు చేయడం, లగ్న పత్రిక రాయడం, ఇటువంటి మంచి విశేషములతో పదవ రోజు కార్యక్రమంలో రేపు ముత్తటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.